ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతము దశమ స్కందము మూడవ అధ్యాయము మూడవ భాగము అధ్యాయము 65 శ్లోకం 31. కామః విహృత్యాం సలీలాత్ ఉత్తీర్ణయాం అసిత అమర్భే భూషణాని మహార్హాని తథో కాంతిః శుభం వ్రజ స్రజం కామం విహృత సంలీలాద్ ఉత్తీర్ణాయ సితాంబరే భూషణాని మహార్హాని దదౌ కాంతి శుభాం స్రజం కామం విహృత సంశ్లీలాద్ ఉత్తీర్ణాయ సితాంబరే భూషణాని మహార్హాని దదౌ కాంతి శుభాం స్రజం. భావము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి ఎస్సీ భక్తివేంద్ర స్వామి శ్రీల ప్రభుపాద్. భావము, అతడు జలములో తృప్తి తీరగా క్రీడించి బయటకు రాగా కాంతిదేవి అతనికి నీలి వస్త్రములను అమూల్యముగు ఆభరణములను దేదీపిమానముగు కంఠాభరణమును వసకెను. భాష్యము, ఇచ్చట పేర్కొనబడిన కాంతిదేవి వాస్తవమునకు లక్ష్మీదేవి అనని చూపుటకు శ్రీల శ్రీధర స్వామి విష్ణుపురాముడి శ్లోకమును క్రింది శ్లోకం ఉదహరించిరి. వరుణ ప్రహిత చస్మై మాలామాంల నపంకజం సముద్రాభే తదం వస్త్రే నీలే లక్ష్మీ రయచ్చత. వరుణునిచే పంపబడినదై లక్ష్మీదేవి పిమ్మట అతనికి వాడని కమలమును సాగరం బోల నీలి వస్త్ర ద్వయమును వసగినది. ప్రఖ్యాత భాగవత వాఖ్యాతైన శ్రీల శ్రీధర స్వామి వారు లక్ష్మీదేవి బలరామునితో పలికిన వాక్యములను శ్రీహరి వంశం నుండి ఇట్లు ఉదహరించిరి. జాతరూప మయం చైకం కుండలం వ్రజభూషణం అధిపద్మంచ పద్మాఖ్యం దివ్యం శ్రవణ భూషణం దేవే మాం ప్రతిగృహిణీష్ పౌరాణి భూషణం క్రియ. హే ప్రభు, వ్రజ విభూషిత మగు ఈ ఏక సువర్ణ కుండలమును నీ కంఠములకు దివ్యభూషణంగా స్వీకరింపము. పద్మమైన ఈ దివ్య కమలమును కూడా స్వీకరింపము. ఈ అలంకరణ కార్యం ఎంతో పురాతనమైనది కనుక నీవు వీటిని స్వీకరింపవలసి ఉన్నది. లక్ష్మీదేవి భగవాన్ని ప్రధాన అంశమైన వాడు, ద్వితీయ వ్యూహమునకు చెందినవాడు అనైన శంకర్షుని పత్ని అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేసిరి. రామ రామ మహాబాహో నజానే తవ విక్రయం విక్రమం ఎస్ఐ కాంచేన విద్రుత జగతి జగతం పతే. యమునానది పలకను, రామ ఓ రామ మహాభుజ, నీ పరాక్రమను నేను ఎరుగుకుంటుని. ఓ జగత్పతి, ఏకాంశము చేతనే నీవు ధరణి ధరించి ఉన్నావు. పరంభావం భగవతో భగవాన్ మామ జనాతి మైకుమర్హసి విశ్వాత్మన్ ప్రపన్నం భక్తవశల. హే ప్రభు, నన్ను విముక్తురాలను చేయము. ఓ విశ్వాత్ముడా, దేవదేవుడిపైన నీ స్థితిని నేను ఎరుగుకుంటుని. కాని ఇప్పుడు నేను నీకు సన్నజచితిని. నీవు సర్వదా నీ భక్తుల ఎడ కృపజూపు వాడవు. తతో వ్యాముచ్యామూనం యచితో భగవాన్ బలహ విజాహ జలం శ్రీభిం కరేను బిరివే బరాత్. సుఖదేవ్ కోసం పలకసాగను. పెదప బలరాముడు యమునకు విముక్తిని ప్రసాదించి ఆడ ఏనుగులు చేకూరిన గజేంద్రుని వలె వనితా గుణంతో యమునా జలంలోనికి ప్రవేశించను. అతడు జలంలో తృప్తి తీరగా క్రీడించి బయటకు రాగా కాంతిదేవతనికి నీలి వస్త్రమును అమూల్యమగు ఆభరణమును దేదీప్యమానమగు కంఠాభరణను వసగెను. ఓం అజ్ఞాన తిమిర అంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి కూడా అదే సమయంలో శ్రీమద్ భాగవతంలో ఉంది. ఎక్కువగా మనం ఈరోజు ఏకాదశి గురించి చర్చిస్తాము, తర్వాత భాగవత శ్లోకం గురించి చర్చిస్తాము. మొదట ఏకాదశి వ్రతాన్ని గురించి చర్చించి తర్వాత ఈ శ్లోకం గురించి మనం చివరిలో కంప్లీట్ చేస్తాం. ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా ముఖ్యమైనటువంటి, ఈరోజు మనం నిజల ఏకాదశి అని చెప్పి అంటారు. ఈ యొక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జలజానం 9 లక్షాని, స్థారానం 1 లక్షంశతి, క్రిమియో రుద్ర సంఖ్యాక, పశువక్త్రింశలక్షాని, పక్షీనాం 9 లక్షాని, మనుష్యానం 4 లక్షాని అని పద్మ పురాణం చెప్తుంది అనమాట. దాంట్లో ఈ మనుషులు, మానవ జన్మ అనేది చాలా అరుదైంది. దీన్ని దేనికి ఉపయోగించాలంటే పవిత్రత కోసమే ఉపయోగించాలి, ప్యూరిఫై చేసుకునే దానికోసం, మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకునే దానికోసము మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన శిష్యాశ్రమం చెప్పినాడు, చిత్తదర్పణ మార్చమని చెప్పి, చిత్తాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పి. దానికి దీనికి వ్యత్యాసం ఏం లేదు, శుభ్రపరచుకోవడమే. మానవ జీవితం అనేది మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకుని భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకునే దానికోసమే. ఇప్పుడు మనం కానీ వృక్షాలు చూస్తామనుకో, వృక్షాలు ఉదాహరణకి కొబ్బరి చెట్టు చూస్తాం, మీరు గమనించదు లేదు, కొబ్బరి చెట్టు మనం నాటిన తర్వాత కొంతకాలం పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది కాయలను ఇస్తుంది? 5 ఇయర్స్ అనుకోండి, 5 సంవత్సరాలకి ఫలాలను ఇస్తుంది అది. తర్వాత ఎవ్రీ ఇయర్ అది పెరిగి కొత్త ఆకులు వచ్చినప్పుడు దానికి ప్రతి ఒక్క కొమ్మకి ఒక ఈ ఉమ్మం వస్తుంది అనమాట, అంటే ఈ కొబ్బరికాయలు వస్తాయి. అంటే ప్రతి గ్రోత్, ప్రతి సంవత్సరం అది పెరిగే ముందుకి అది ఏం చేస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. మీరు బాగా చూడండి, కావాలంటే కొత్తగా పైన వెళ్ళినప్పుడు కొత్త ఆకులు వస్తాయి, దానికి రెమ్మలు వస్తాయి. ప్రతి కొత్త రెమ్మకి ఒక ఉమ్మం అనేది వస్తుంది అనమాట, అంటే ఫలాలు అనేది వస్తాయి. అంటే సాధారణ వృక్షం కూడా అది సంవత్సరాలు పెరిగే ముందుకి, కొద్ది కొద్దిగా పెరిగే ముందుకి ఫలవంతం అవుతూ ఉంది, అంటే ఇతరులకు ఉపయోగపడుతూ ఉంది, ఫలాన్ని ఇస్తూ ఉంది. అది మన విషయంలో జరుగుతూ ఉందా? మన సంవత్సరాలు గడిచే ముందుకి మన జీవితం ఫలవంతంగా ఉందా మనం ఆలోచించుకోవాలన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు వృక్షాన్ని ఆయన ఉదాహరణకి ఇచ్చాడు. తృణోదపి సునీచైనా తరోరివ సహిష్ణున అమానేన మానదేనా కీర్తనీయ సదాహరి. దాంట్లో డీప్ మీనింగ్ ఉంది. వృక్షాన్ని ఎందుకు ఉదాహరణకి ఇచ్చాడంటే, అది ఎంత కష్టం వచ్చినా గాని, ఎంత వర్షం వచ్చినా గాని, ఎంత వేడొచ్చినా గాని, ఎంత చలి వచ్చినా గాని అది తట్టుకుంటుంది, అదే సమయంలో ఫలాలను ఇస్తుంది. ఒక్కొక్క ఇంచి పెరిగే గుందుకి ఫలవంతం అవుతూ వస్తుంది అన్నమాట. చూడండి, కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొత్త అది కొద్దిగా పెరిగే గుందుకి. ఆ విధంగా మానవుడు కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము అతను పెరిగే గుందుకి, ఆ కాలం పెరిగే గుందుకి, జీవితం ఆయుష్ పెరిగే గుందుకి తన జీవితం ఫలవంతం చేసుకోవాలి. ఫలవంతం ఎప్పుడవుతుందే? భగవంతునితో సంబంధం ఏర్పడినప్పుడు. చెట్టు చూడు, అది దేనికి పనికిరాని చెప్పి అనుకుంటాం మనం, మనకంటే తక్కువ జాతి ఈ వృక్ష జాతి అనేది, అయినా అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. భగవంతుడు ఎంత కృపమయ్యాడు చూడు. కొంతమందికి ఏమైంటుంది, మానవ జన్మ వచ్చి వాళ్ళు ఏం చేసింటారు, తన జీవితాన్ని ఫలవంతం చేసుకుని ఉండరు. కొంతమంది మానవ జన్మ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, తన జీవితాన్ని పవిత్రీకరణ కోసం ఉపయోగించరు. వాళ్ళు అధర్మ కార్యక్రమాలు చేస్తారు. అటువంటి వారికి చెడు జన్మిస్తాడు భగవంతుడు. ఎందుకంటే వాళ్ళకు మానవ జన్మ రావడానికి కూడా కావలసినటువంటి పుణ్యకార్యాలు కానీ అర్హత కానీ లేదు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, చెడు జన్మ వస్తుంది అనమాట. కాబట్టి మళ్ళీ అర్హత సాధించాలి కదా, మానవ జన్మ రావాలంటే అర్హత సాధించాలి. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, పనిష్మెంట్లోనే అవేం చేస్తాయి, వృక్షాలు ఫలాలను ఇస్తాయి. ఆ ఫలాలను ఏం చేస్తారు, జనాలంతా ఉపయోగించుకుంటారు. పక్షులు ఉపయోగించుకుంటాయి, జంతువులు ఉపయోగించుకుంటాయి. ఆ విధంగా వాటికి ఎలివేషన్ అనేది ఫలవంతం. చిన్నగా ఆ కొబ్బరికాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, రకరకాల జీవులు తినడం వల్ల వాటికి ఈ పుణ్యం అనేది అక్యుములేట్ అవుతూ వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, అది భగవంతుని నివేదన పెట్టినట్లయితే తక్షణమే వాటికి ఆ ఎలివేషన్లో నుంచి నేరుగా మనుష్య జన్మ వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. మనం కొబ్బరికాయలు ఉంటాయి, కొబ్బరి చెట్లు, అన్ని కొబ్బరికాయలు భగవంతుని నివేదనకు రావు. కొన్ని లక్షల కొబ్బరి చెట్లు ఉన్నాయి, దాన్ని రకరకాలైనటువంటి విషయాలకు ఉపయోగిస్తారు కొబ్బరికాయలని. ఏదో కొన్ని భాగ్యమైనటువంటి వృక్షాల్లో ఉన్నటువంటి కొబ్బరికాయలు మాత్రమే భగవంతుని యొక్క సేవకు వస్తాయి. వాటికి తక్షణమే మానవ జన్మ అనేది వస్తుంది. కొన్ని జీవులకు ఉపయోగపడతాయి, పక్షులకి, ఉడతలకి. ఉడతలు కూడా తింటుంటాయి కొబ్బరికాయలని. ఆ విధంగా వాటికి సుకృతి పెరిగి అవి తర్వాత జన్మలో మంచి ఉన్నతమైనటువంటి జన్మ వస్తుంది. కాబట్టి దీంట్లో ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమంటే, మనం జీవితం పెరిగే కొందుకు, సంవత్సరాలు పెరిగే కొందుకి చెట్టే ఫలవంతం అవుతుంది, మనం ఎందుకు కావడం లేదు, మనం ఇంకా దిగజారిపోతున్నాం. మనకు మనమే ఉపయోగపడడం లేదు, అదే సమయంలో ఇతరులకు అసలు ఉపయోగపడడం లేదు. మనకు ఇతరులకు మనం ఉపయోగపడడం లేదు. వృక్షం చూడు, అది అన్ని రకాలటువంటి ఇబ్బందులు తట్టుకొని అదేం చేస్తుంది, ఎంతో ఫలం. ఒక్కొక్క సంవత్సరం పెరిగే గుందుకి అది ఫలాన్ని ఇస్తుంది, ఒక్కొక్క మట్ట వచ్చే గుందుకి ఫలాలు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా మన జీవితంలో లేదు. మనం సంవత్సరం పెరిగే గుందుకి మనం అది ఉపయోగపడుతుంది, పవిత్రమవుతుంది, బద్ధస్థితి నుంచి అది చిన్నగా బయటపడుతుంది. ఆ ఫలాన్ని పక్షులు తింటాయి, జంతువులు తింటాయి, భగవంతునికి అర్పణ కలుగుతుంది. మనం సంవత్సరాలు పెరిగే గుందుకి ఇంకా ఎక్కువ పాపాలు చేస్తూ వస్తామన్నమాట. రివర్స్ బాగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అదేమో బద్ధస్థితి నుంచి బయటపడుతూ ఉంది, అంటే చాలా గాఢమైనటువంటి బద్ధస్థితి నుంచి చిన్నగా ఎలివేట్ అవుతూ వస్తుంది అనమాట. మనమేం చేస్తున్నాము, కొద్దిగా ఉత్తీర్ణత చెందినటువంటి చైతన్యం మంది మనమేం చేస్తున్నాము, దిగజారిపోతూ ఉన్నాం మన యొక్క పాపాల చేత, మన యొక్క అపరాధాల చేత. మన సంవత్సరాలు పెరిగే ముందుకి పాపాలని వేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో, అందుకనే ఈ మానవ జన్మ వచ్చింది మన యొక్క స్థితిని పవిత్రం చేసుకుంది అనమాట. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞధాన తపకర్మ పావనాని మనీషినాం. యజ్ఞము, ధానము, తపస్సు, ఈ మూడు మనిషిని పవిత్రం చేస్తాయన్నమాట. పావనాని మనీషినాం, ఈవెన్ ఎటువంటి పవిత్రుడైనా పవిత్రం చేస్తాయి ఈ మూడు కార్యాలు, యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడింటిని తప్పనిసరిగా ఈ మనిషి అనేటువంటి వ్యక్తి, మానవుడు అనేటువంటి వ్యక్తి ఆచరించాలి. అది ఆచరించకపోతే అతని యొక్క పవిత్రీకరణ మార్గం అనేది జరగదు. అతను విలువైనటువంటి మానవ జన్మని అతను ఉపయోగించుకునేటువంటి వాడవుతాడు. అదృష్టాన్ని, అతను ఎంతో అదృష్టవశాత్తు అతనికి మానవ జన్మ వచ్చేసిందనమాట. దాన్ని ఉపయోగం యజ్ఞం. యజ్ఞం అంటే మనకు మామూలుగా ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి శాస్త్రాల్లో, రకరకాల యజ్ఞాలు ఉన్నాయి, హవిష్యు ద్వారా చేసిన యజ్ఞాలు అన్నీ కూడా. బట్ భగవంతుని యొక్క నామ సంకీర్తన యజ్ఞం, దీన్ని సకల శాస్త్రాల్లో గ్లోరిఫై చేస్తున్నారు. భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, సంకీర్తన యజ్ఞం. బలి మహారాజు యజ్ఞాన్ని చేస్తాడు, వామనదేవుడు వెళ్తాడు అక్కడికి యజ్ఞానికి, వెళ్ళి మూడు అడుగులు దానాన్ని అడుగుతాడు. అడిగినప్పుడు బలి మహారాజు దానాన్ని ఇచ్చేస్తాడు. శుకరాచార్య దానికి అడ్డుకుంటాడు, రాక్షసుల గురువు శుకరాచార్య. అడుగుకున్న తర్వాత ఆయన గానీ ఆయన గురువుని తిరస్కరించి మూడు అడుగులు దానాన్ని ఇచ్చేస్తాడనమాట. భగవంతుడు మూడు అడుగులతో మొత్తం ముల్లోకాలని ఆయన ఆక్రమించుకుని బలి మహారాజుని సుతలోకాన్ని పంపించిన తర్వాత బలిమహారాజ సింహాసనం మీద కూర్చొని వామనదేవుడు శుకరాచార్యని పిలుస్తాడనమాట. ఓ శుకరాచార్య, ఇప్పుడు చెప్పు, నీ శిష్యుడు ఏమేమి తప్పులు చేశాడో, ఏమేమి ఒప్పులు చేశాడో చెప్పు అని చెప్తాడన్నమాట. అంటే యజ్ఞంలో ఏమేమి తప్పులు చేశాడు చెప్పు అంటాడు. అప్పుడు శుక్రాచార్య చెప్తున్నాడు వామనదేవునికి, ఓ దేవదేవా, నీ యొక్క నామ సంకీర్తన ఎక్కడుంటుందో అక్కడంతా శుభమే, తప్పు ఎక్కడుంటుంది,
ఎక్కడైతే నీ నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడైతే సర్వశుభప్రదం అది. కాబట్టి ఇక్కడ నీ నామ సంకీర్తనం జరిగింది, ఇక్కడ తప్పులనేది లేదని చెప్పేస్తాడనమాట. ఎవరు చెప్పేది ఇది? శుక్రాచార్య. ఏదో రాక్షసుల గురువు ఆయన, ఆయన చెప్తున్నాడు ఎక్కడైతే నీ నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడికి తప్పులే లేదు, అంతా శుభమే. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థ గదోపివా యస్మరేత్ పుండరీకాక్ష సా బాహ్యభ్యంతర శుచి. ఎక్కడైతే పుండరీకుని యొక్క నామ సంకీర్తనం జరుగుతుందో, భగవంతుని యొక్క నామ సంకీర్తన, హరినామ సంకీర్తన, బాహ్యంగా అంతరంగా అంత శుభ్రమైపోతుంది అనమాట. దాంట్లో తప్పులనేది లేదు ఇంకా. కాబట్టి నా శిష్యుడు ఏం తప్పు చేయలేదు, ఆయన ఎంతో గొప్ప పని చేశాడు అని చెప్తున్నాడు అనమాట. అది ఎవరు చెప్పేది? రాక్షసుల గురువు శుక్రాచార్య చెప్తున్నాడు. అదేవిధంగా ఆల్ ఆచార్య భగవద్గీతలు కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞానం జపయజ్ఞోస్మి, అన్ని యజ్ఞాలు లేకుండా నేను జపయజ్ఞాన్ని. కాబట్టి చైతన్య మహాప్రభు కృప వల్ల, శ్రీ ప్రభుపాదుల వల్ల మనకి నామ సంకీర్తన దొరికిందనమాట, హరినామ సంకీర్తన. దాన్ని మనము జపయజ్ఞం, దాన్ని చేయాలన్నమాట. తర్వాత యజ్ఞ దాన. ఈ దానం అనేది చాలా ముఖ్యం. ఇది కూడా ఏం చేస్తుంది? మనిషిని పవిత్రం చేస్తుంది. ఎందుకంటే ఈ దానం అనేది ఏదో మన దగ్గర నుంచి కావాలని కాదు, మన దగ్గర నుంచి ఏదో భగవంతునికి ఇవ్వాలనో అది కాదు, మనం భగవంతుని దగ్గర నుంచి తీసుకునేసిన్నాం, మనం అపహరించేసిన్నాం. మనం ఏం చేసినాము? భగవంతుని యొక్క ఈశావాసం ఇదం సర్వం ఎచ్చుకుంటే జగతం జగత్, ప్రపంచం ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా భగవంతునికి సంబంధించినటువంటివి. మనం చేసిన తప్పుడుగా మనం భావిస్తున్నాం ఈ వస్తువులు నావి అని. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వస్తువులు కొన్ని ఎత్తుకునేస్తారనమాట. వాళ్ళకి తెలియదు అది వాళ్ళ వస్తువు కాదని చెప్పి, వాళ్ళు నా వస్తువు అని చెప్పి అనుకుంటారు, దాపెట్టుకునేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి మనం చిన్నగా కనిపిస్తారు, నాకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను బుజ్జగించి, అతనికి అర్థం కాదు, అతని జ్ఞానం లేదు, బుజ్జగించి చిన్నగా అతని దగ్గర ఆ వస్తువుని తీసుకోవాలన్నమాట. అట్లా ఈ బద్ధజీవి ఏం చేశారంటే ఇది నాది అని చెప్పి గట్టిగా పట్టుకునేసినాడు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఈ బృందావనకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఈ కోతులు ఏం చేస్తాయంటే కళ్ళద్దాలు తీసుకెళ్లిపోతాయి, తీసుకెళ్లిపోయి అది పైన కూర్చుంటాయి. అవి మనం ఏదైనా పండిస్తే అప్పుడు ఏం చేస్తాయి? అవి కళ్ళద్దాలు ఇచ్చేస్తాను, అందుదాకా అవి అట్లే పెట్టుకుంటాయి. అట్లా ఈ శాస్త్రాలు ఏం చెప్పంటే, నువ్వు దానం చేయనైనా నీకు ఫలితం వస్తుంది, నువ్వు ఈ దానం చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది. కోతి మాదిరి అనమాట, కోతికి వాళ్ళకి వ్యత్యాసం లేదు. ఆ కళ్ళద్దాలు తీసుకునేసినా ఇది భగవంతుని వస్తువులు, వీళ్ళు తీసుకునేస్తారు. కాబట్టి శాస్త్రాలు చెప్తున్నాయి ఇదే నిజంగా తీసుకుంటే భగవంతుందే సర్వం. బట్ ఏం చేస్తున్నారు అంటే అది ఇచ్చేయాలి, ఇచ్చేస్తే ఏమవుతుంది అతనికి తెలుస్తుంది, పవిత్రీకరణ ఏర్పడుతుంది, చిన్నగా పవిత్రీకరణ ఏర్పడుతుంది. చిన్నగా దానం చేయంగా 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 హృదయం ప్యూరిఫై అవుతుంది. అతను తీసుకునేదే ఉందన్నమాట, ఎప్పుడు తీసుకునేదే. కాబట్టి ఇచ్చేది రావాలి కదా అతనికి. కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఊరోజు ఏం చేస్తాడు? తనను తను అర్పించుకుంటాడు అనమాట భగవంతునికి. పూర్తిగా అంతటిని సర్వస్వాన్ని భగవంతునికి అతను సమర్పిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ దానం ఎందుకు చేయమంటున్నారంటే మనల్ని మనల్ని పవిత్రం చేసుకునే దానికోసము. ఈ అహంకారంతో ఈ మహాభారత్లో ఒక చిన్న లీల ఉందన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే విశ్వామిత్ర ముని వంశంలో ఒక అష్టకుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఈ అష్టకుడు గొప్ప యజ్ఞాన్ని చేస్తాడు, ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని చేసిన తర్వాత అష్టకుడు, తర్వాత పాత్రదాన, వంశమాన్, శిబి, వీళ్ళిద్దరు నలుగురు వచ్చి, శిబి చక్రవర్తి గురించి మీరు వినింటారు, వీళ్ళు నలుగురు వచ్చి సోదరులు విశ్వామిత్ర వంశంలో వస్తుంటారన్నమాట. వీళ్ళు వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే యజ్ఞం తర్వాత రథంలో కూర్చొని పోతూ ఉంటారు. పోతూ ఉంటే నారదముని వస్తాడనమాట ఎదురుగా. సరే నారదమునికి ప్రణామం చేసి ఆయన కూడా ఆహ్వానిస్తారు, రథంలోకి వచ్చుంటారు. ఎందుకంటే ఈయన గొప్ప సాధువు, ఈయన సాంగత్యాన్ని తీసుకుంటే మనకు మంచిదని చెప్పి వాళ్ళు కూర్చొని వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళేటప్పుడు యష్ట కూడా అడుగుతానమాట నారదమునిని, ఓ దేవర్షి, తప్పనిసరిగా మేము గొప్ప రాజులం, మేము ధర్మం ప్రకారం మీలాంటి ఆచార్యులకు అనుచరులను మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, కాబట్టి మేము తప్పనిసరిగా మేము మరణించిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్తాం. అయితే ఉన్నత లోకాల నుంచి మేము ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తామా, లేదు మళ్ళీ దిగజారిపోతామా? దిగజారిపోతే ఎవరు ముందు మేము పడిపోతాం కింద అని చెప్పడతాడనమాట. అప్పుడు నారదమని ఆలోచించి చెప్తానమాట, వాస్తక నువ్వేమో స్వర్గలోకాలకు వెళ్తావు, నువ్వు వైకుంఠానికి మాత్రం పోవు, నువ్వు మొదట పోయిన తర్వాత మొదట పడిపోయేది నువ్వే అని చెప్తాడనమాట. ఇంకా ఆశ్చర్యం అయిపోతుంది అష్టకునికి, ఎందుకు పడిపోతాను నేను అని చెప్పడతాడనమాట. ఇప్పుడు చెప్తాడు, నేను కొంతకాలం ముందు నీ యొక్క రాజ్యానికి వచ్చా నేను, నీ అంతఃపురంలో నేను అతిథిగా ఉన్నాను. ఒకసారి ఏమిందంటే నారదముని అష్టకుని ఇంటికి వెళ్తాడనమాట. వెళ్తే ఆయన ఆహ్వానించి ఈ అష్టకుని యొక్క ప్యాలెస్ లో ఉంటాడు. అష్టకుడు ఏం చేస్తాడు చెప్తాడనమాట నారదముని, నువ్వు నేను ఒకరోజు ప్రాతకాలంలో బయట వెళ్ళాం రథంలో, వెళ్తుంటే ఈ అష్టకుడు అన్ని గోవులను చూపించాడనమాట నారదునికి. చూపించి అష్టకుడు నారదుని చెప్తున్నాడు, ఓ నారదమునిందిరా ఇవంతా నా గోవులు, నేను అందరికీ దానం ఇచ్చేశాను. ఈ పక్క ఈ రహదారికి ఇరువైపులా ఉండేటువంటి ఈ గోవులు నావి, నేను అందరికీ దానం ఇచ్చేశాను అని చెప్పి గొప్పగా గర్వంతో చెప్పుకున్నాడు అనమాట. నారదముని చెప్పాడు, ఆ విధంగా నువ్వు గర్వంతో చెప్పుకున్నావు కదా, ఇది నా గోవులు నాది నేను దానమిచ్చాను అని చెప్పుకున్నావు కదా, ఈ అహంకారం కోసం ఈ యొక్క దర్పం నీళ్ళు దర్పం అనేది ఉంది కాబట్టి నువ్వు మొదట పడిపోతావు అని చెప్పి వెళ్తావు, తప్పనిసరిగా స్వర్గలోకానికి వెళ్తావు. అయితే ఇది నాది అనే అహంకారంతో చెప్పుకొని నువ్వు దానం చేశావు కాబట్టి ఈ పేరు ప్రతిష్టల గర్వంతో నువ్వు మొదట పడిపోతావు అని. అంటే దానం అనేది ఏ భావంలో చేయాలి అని చెప్పి ఇది వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట స్టోరీ. తర్వాత మళ్ళీ అష్టకుడు అడతాడు, సరే మిగిలిన వాళ్ళు ఎవరు తర్వాత పడిపోతారంటే అప్పుడు చెప్తాడు ఈ అపాత్ర దాన పడిపోతాడు అని చెప్తాడనమాట. పాత్రదాన అతని పేరు, ఎందుకు పడిపోతాడు అతను అని చెప్పంటారనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తాడనమాట, ఒకసారి నేను అతిథిగా ఈ పాత్రదాన యొక్క భవనంలో ఉన్నాను అంతఃపురంలో. ఈ పాత్రదాన తర్వాత ఈ యొక్క నారదుమని ఇద్దరు కలిసి ఒకరోజు రథంలో వెళ్లారనమాట. వెళ్తూ కొద్దిగా దూరం రాజ్యాన్ని తిరుక్కొని వస్తున్నారనమాట. వచ్చేటప్పుడు నాలుగు గుర్రాల్లో రథంలో వెళ్తున్నాడు ఈ పాత్రదాన నారదముని. ఒక బ్రాహ్మణుడు వచ్చాడనమాట, వచ్చి ఈ పాత్రదానాన్ని అడిగాడనమాట, నాకు అత్యవసర పరిస్థితి, నాకు గుర్రం కావాలి అని చెప్పాడు కదా. పాత్రదానం చెప్పాడు, రాజు నీకు గుర్రం ఎన్ని గుర్రాలు కావాలని ఇస్తాను, నా అంతఃపురం వరకు రా నువ్వు అని చెప్పాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు, నాకు తక్షణమే కావాలని చెప్పాడనమాట. సరే నాలుగు గుర్రాల్లో రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి, ఒక గుర్రాన్ని తీసి బ్రాహ్మణుకి ఇచ్చేశారనమాట. ఇంకా మూడు గుర్రాలు మీద రథం పోతూ ఉందనమాట. ఇంకొంత దూరం పోయింది, ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడు, వచ్చి ఓ రాజా నాకు అత్యవసరంగా గుర్రం కావాలి నాకు అని చెప్పి అడిగాడనమాట. రాజు చెప్పాడు, మూడు గుర్రాలే ఉన్నాయి, గుర్రం ఇచ్చేసినాను ఆల్రెడీ, కొద్దిగా వెయిట్ చెయ్యి, నేను రాజ్యానికి వెళ్ళిన తర్వాత నాకు అంతఃపురానికి వెళ్ళిన తర్వాత ఇంకో గుర్రం ఇస్తాను. లేదు లేదు నాకు తక్షణమే కావాలండి, ఇంకో గుర్రం తీసిచ్చేసాను అనమాట. రెండు గుర్రాల మీద పోతూ ఉంది. కొద్దిన మీద ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడు, వచ్చి రాజా అత్యవసర పరిస్థితి నాకు గుర్రం కావాలని చెప్పాడు కదనమాట. సరే ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు, ఆయన వినలేదు. ఇంకెన్ని గుర్రాలు ఉన్నాయి, మిగతా ఉంది. ఒక గుర్రం మీద పోతున్నారు చిన్నగా. కొద్దిన పేగుందికి ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడు, ఓ రాజా అత్యవసర పరిస్థితి నాకు గుర్రం కావాలని చెప్పాడు కదనమాట. సరే నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు, అది వినలేదు, అది కూడా తీసేశాడు. ఇప్పుడు ఎన్ని గుర్రాలు ఉన్నాయి కాబట్టి రాజా ఏం చేశాడు, నారదముని ఉన్నాడు కదా గుర్రం మాదిరి అయిపోయేసి దానికి రెండు చేతులు పట్టుకొని లాక్కొని పోతా ఉన్నాడనమాట. పోతూ నారదముడు అన్నాడు, ఇంకెవరున్నా వస్తే నా దగ్గర ఏముంది, ఇంకా అంత ఇచ్చేసాను కదా లింగంగా అన్నాడనమాట. నా దగ్గర ఇంకేముంది ఇచ్చేదానికి, ఇంకేం గుర్రాలు ఉన్నా నా దగ్గర, అన్ని ఇచ్చేసాను కదా నేను అంత వ్యంగ్యంగా, అంత దగ్గర ఏమీ లేవా, ఇంకా ఉన్నాయి రథం ఉంది కదా లింగంగా అన్నాడనమాట. లింగంగా ఇంకా నా దగ్గర ఏముంది అంటే అహంకారంతో అనమాట, నేనంత దానం ఇచ్చేశాను, ఎంత సాక్రిఫైస్ చేశాను అనేటువంటి లిటిల్ బిట్ అహంకారం ఉంది, ఇంకేముండదు నా దగ్గర, ఇంకొచ్చినా కానీ ఎవరున్నా బ్రాహ్మణుడు అని చెప్పి వ్యంగ్యంగా దాన్ని లాక్కొని పోతూ ఉన్నాడనమాట. ఈ దీనికోసం నువ్వు పడిపోతావు అని చెప్పి అర్థం చెప్పాడనమాట. ఈ విధంగా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడినావు కాబట్టి అంటే ఆ యొక్క ప్యూర్ పవిత్రమైనటువంటి ఈ యొక్క భావన లేదు కాబట్టి. తర్వాత నెక్స్ట్ అడిగాడనమాట, సరే ఈ వంశమాను తర్వాత సిపి చక్రవర్తిలో ఎవరు తర్వాత పడిపోతారు, ఇప్పుడు అష్టక పాత్రదాన ఎదురైపోయింది, నెక్స్ట్ వంశమాను సిబి ఉన్నారు. అప్పుడు చెప్తాడు ఈ వంశమాన్ పడిపోతాడని చెప్పాడనమాట. ఎందుకు పడిపోతాడు వంశమాన్ అన్నప్పుడు అప్పుడు చెప్తారనమాట నారదముని, ఒకసారి నేను ఈ వంశమాన్ యొక్క అంతఃపురానికి వెళ్ళాను, వెళ్తే అతను స్వస్తి వచనం అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. వేద ఎందుకు చేస్తున్నాడంటే ఒక దివ్యమైనటువంటి విమానాన్ని పొందేదానికోసం, పుష్పక విమానాన్ని. ఇంతకుముందంతా కూడా ఈ యజ్ఞాల ద్వారా హోమాల ద్వారా వాళ్ళకి కావాల్సినది పొందేవారు. ఈవెన్ బలి మహారాజు కూడా ఆయన విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తాడు, చేసినప్పుడు దాంట్లో నుంచి రథం వస్తుంది, కవచకుండాలు వస్తాయి, శంఖం వస్తుంది ఆయనకి, శుక్రాచార్యుడే చేస్తారన్నమాట యజ్ఞాన్ని. అట్లా ఈ వంశమాన్ ఏం చేశాడు, స్వస్యవచనమైనటువంటి యజ్ఞాన్ని చేసి అతను ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానాన్ని యజ్ఞం నుంచి పొందాడనమాట బ్రాహ్మణుల ద్వారా. అప్పుడు నారదముని అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఈ వంశమని చెప్తాడు, దాన్ని గ్లోరిఫై చేస్తాడు విమానాన్ని, ఈ విమానం అద్భుతంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉందని చెప్పి నారదమునికి చెప్తాడనమాట. ఓ నారదమునింద్ర, ఈ విమానం నాది కాదు నీదే, నువ్వు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా నువ్వు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తాను. సరే నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ కొంతకాలానికి ఆయనకు అవసరం అవుతుంది, అది తిరిగి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ వంశమాన్ అడుగుతాడు, నాకు విమానం కావాలని చెప్పి ఆయన ఇస్తాడు. కుండలు ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి ఇస్తాడు ఇతనికి. సరే తిరిగి ఇచ్చిన తర్వాత ఇతను దాన్ని ఉంచుకొని అందరికీ అందరినీ పిలిచి బ్రాహ్మణుల్ని గొప్ప గొప్ప రాజులంతా కూడా విమానాన్ని చూపిస్తూ ఉంటాడనమాట. మళ్ళీ కొంతకాలానికి నారదముని అక్కడికి వస్తాడనమాట. వచ్చే ముందుకి ఇతనికి ముఖం మారిపోతుంది అనమాట, మళ్ళీ అన్న విమానం అడుగుతాడేమో అనేసి. కొంతమంది మనం చూస్తుంటాం అనమాట, వాళ్ళు ఏదన్నా కొన్నిసార్లు వాళ్ళ దగ్గర కొంతమంది భక్తులు కావచ్చు, కొంతమంది ఇంకెవరినా కావచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని వాహనాలు ఉంటాయి. వాళ్ళు చెప్తారు, ప్రభుజీ మీరు ఎప్పుడు కావాలన్నా తీసుకోండి అంటారు అనమాట. మనం ఎప్పుడైనా వాహనం కోసం పోయినప్పుడు దాన్ని కానీ మనం అడిగితే వాళ్ళ ముఖంలో చూడొచ్చు అనమాట, క్లియర్ గా చెప్పేదానికి భావానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, ముఖం అంతా మారిపోతుంది అనమాట వాళ్ళకి. అది ఊరికే మాటలు అంతే. అట్లా ఈ వంశమాను కూడా నారదమని వచ్చేటప్పటికి అతనికి భయంగా ఉంది, ఇంక మళ్ళీ అన్న విమానం అడిగేస్తారని చెప్పి ముఖమంతా మారిపోయిందనమాట. ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి, టోటల్లీ మారిపోయినాయి అనమాట. కొన్ని వస్తువులు ఏదైనా కావచ్చు, అది బైక్ కావచ్చు, అది కారు కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, చెప్పేది మాత్రం చెప్తారనమాట, నువ్వు ఎప్పుడు కావాలో ఉపయోగించుకోవచ్చు అనేసి. మనం దానికోసం పోయినప్పుడు క్లియర్గా వాళ్ళ ఫేస్లో చూడొచ్చు అనమాట, ఆ యొక్క భావనలు. ఇచ్చేదానికి ఎటువంటి ఆమోగం ఉండదు వాళ్ళకి, అంటే వెరీ బంధన్ అనమాట. వస్తువు మీద ముఖం మారిపోయింది, దగ్గరికి పోయాను అనమాట నారదముని, ఇంకా ఇతను గమనిస్తామనేసి అతను కొంతమంది వివరిస్తున్నాడు. నారదముని కూడా పోయేసి ఆ యొక్క విమానాన్ని గ్లోరిఫై చేసేది ప్రారంభించాడు అనమాట. అప్పుడు వంశమని చెప్పాడు, ఓ నారదమహేంద్ర, మీరేమో విమానాన్ని గ్లోరిఫై చేస్తూనే ఉన్నారు, నాకు మాత్రం ఉపయోగించుకునే దానికోసం అవకాశం ఇవ్వడం లేదు, ఎప్పుడు మీరే తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి అన్నాడు అనమాట. నాకు మాత్రం మీరు అవకాశం ఇవ్వడం లేదు, మీరే తీసుకెళ్లిపోతున్నారు. సరే నారదముని క్లియర్ అయిపోయింది ఇతనికి, అనేం విమానం అవసరం లేదు ఆయనకి, అట్లా విమానాలు పుష్ప విమానాలుగా ఉంటే లక్ష కావాలంటే సృష్టించగలరు నారదముని, అతని యొక్క గుణాలని బయట పెడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ రీజన్ వల్ల వంశం పడిపోతుంది. దానం అనేది ఏ విధంగా ఉండాలి, ప్యూర్గా ఉండేది అనేది ఇది ఉదాహరణ అనమాట. మార్కండే ముందు చెప్తాడు యుధిష్ఠిరు మహారాజుకి వీళ్ళని. తర్వాత చూడు, ఈ అష్టకుడు చాలా తెలివైనాడు, నారదముని అడుగుతున్నాడు, సరే మీలో ఎవరు గొప్ప, సిబి గొప్ప మీరు గొప్ప అని అడతారు. సిబి చక్రవర్తి శిష్యుడి మాదిరి నారదునికి, నారదుముని ఆయన భక్తి శక్తి ఆవేశ అవతారం భగవంతుంది, ఆయన వెరీ ఎగ్జాల్టెడ్, అయితే ఆయన వినయంగా చెప్తున్నాడు సిబి గొప్ప అని చెప్తున్నాడు. నారదుముని చాలా ఎగ్జాల్టెడ్, ఆయన నారదుముని సాంగత్యం వల్లే సిబి చక్రవర్తి అంత గొప్ప వ్యక్తి అయినాడు, నారదుముని సాంగత్యం వల్లే ప్రహ్లాదుడు అంత గొప్ప వ్యక్తి అయినాడు, నారదుముని సాంగత్యం వల్లే ధ్రువ మహారాజు అంత గొప్ప వ్యక్తి అయినాడు. కాబట్టి ఆయన ప్రపంచంలో సృష్టిలో ఎవరు గొప్ప భక్తుడైనా కానీ నారదముని యొక్క స్పరిస్తుందన్నమాట, భక్తి శక్తి అవసరం అవుతారు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన వినయంతో ఏం చెప్తున్నాడు, సిబి గొప్ప అంటారు. ఎట్ల గొప్ప అని చెప్పి అడుగుతారు వాళ్ళు, అప్పుడు ఆయన యొక్క గుణాలను వివరిస్తాడనమాట. ఒకసారి ఏమైందంటే, సిబి చక్రవర్తి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు వస్తాడనమాట, భక్తుడు, ఆయన దగ్గరికి వచ్చి దానం అడుగుతాడనమాట. ఏం దానం అంటే ఆహారం కావాలని చెప్పి అడుగుతాడు. శిబి చక్రవర్తి చెప్తాడు, నీకేం ఆహారం కావాలని ఇస్తానని చెప్తాడు. నాకు కావాల్సింది నీ యొక్క కుమారుడు, ఆ కుమారుణ్ణి సంహరించి ఆ మాంసాన్ని వండి నాకు ఆహారంగా పెట్టాలంటారు. బృహద్గర్భ కుమారుని పేరు, బృహద్గర్భని సంహరించి అతని యొక్క మాంసంతో ఆహారాన్ని వండి నాకు పెట్టాలని చెప్తాడు. ఆయన ఏం ఎజిటేటే చేయడు ఆయన, ఎందుకంటే ఇతను గొప్ప వైష్ణవుడు బ్రాహ్మణుడు, తక్షణమే ఏం చేస్తాడు, కుమారుని సంహరిస్తాడు, బృహద్గర్భని సంహరించి ఆహారాన్ని వండుతాడు. ఆ బ్రాహ్మణు కోసం భక్తుని కోసం వెళ్తాడనమాట. వెళ్ళే ముందుకు ఆ ప్రదేశంలో అతను ఉన్నాడు, ఆయన వెతుక్కుంటూ వెళ్తాడనమాట ప్యాలెస్లో ఎక్కడ ఉన్నాడనేసి. వెళ్తే కొంతమంది పరిగెత్తుకుంటా వచ్చి చెప్తారనమాట ఈ శివ చక్రవర్తికి, ఆ యొక్క బ్రాహ్మణుడు చాలా కోపంతో నీ యొక్క ఈ యొక్క ఏనుగుశాలలకి అశ్వశాలలకి నీ యొక్క అంతఃపురానికి అగ్గి పెట్టేస్తున్నాడు, చాలా కోపంతో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అనేసి. అయినా కానీ ఆయన ఏం డిస్టర్బ్ కాలేదనమాట, శాంతంగా ఉన్నాడు, కోపం అనేది రాలేదు అతనికి. సరే ఆ పదార్థాన్ని తీసుకుని నేరుగా అతను చాలా కోపంతో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అగ్గిపెట్టేస్తున్నాడు ప్యాలెస్ కి, ఆయన దగ్గరికి వెళ్ళాడనమాట, ఓ బ్రాహ్మణ వచ్చి ఆహారాన్ని తీసుకో అని చెప్పాడనమాట. అతను కూడా ఏం మాట్లాడడం లేదు, తల వంచుకొని ఉన్నాడనమాట. మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు, ఓ బ్రాహ్మణ దయవుంచి ఆహారాన్ని తీసుకో అని చెప్పాడనమాట. ఆయన కోపంగా పైకి లేచి, నేను ఆహారాన్ని తీసుకోను, ఆలస్యం అయిపోయింది, నువ్వే తిను అని చెప్పాడనమాట. ఇంకా పెద్ద పరీక్ష ఇప్పుడు, ఇంకా అతను ఆర్డర్ చేసేసాడు అతను అతిథి అంటే, ఇంతకుముందు ప్రిన్సిపల్స్ అంత స్ట్రాంగ్ గా ఉండేదనమాట, అంత గొప్పగా ఉండేదనమాట. ఆయన దాని గురి రెడీ అయిపోయాడు, ఇంకా తినేదానికి ప్రయత్నం చేస్తుండగానే అతను చేయి గట్టిగా పట్టుకునేసాడు బ్రాహ్మణుడు, పట్టుకునేసి అతను నిజస్వరూపాన్ని చూపించాడనమాట. అతను బ్రహ్మదేవుడు అనమాట. చూపించి, ఓ శిబి నువ్వు ఎంతో గొప్ప రాజువి నువ్వు, నేను పరీక్షించడానికి వచ్చాము దేవతల తరపున అని చెప్పి ఆయన ఈ వైపు చూడంగానే బృహద్గర్భ తన కుమారుడు ఇంకా దైవమైనటువంటి రూపంతో, ఎంతో సుందరమైనటువంటి, ఎంతో కాంతివంతమైన రూపంతో అతనికి ప్రత్యక్షమయ్యాడు అనమాట. అతని శరీరము పూర్తిగా భిన్నంగా ఆయన ఆశీర్వదించాడు అనమాట. ఆశీర్వదించి దేవతలంతా కూడా నీవు పూర్తిగా కోపాన్ని, నీ యొక్క ఈ యొక్క క్రోధాన్ని, లోపాన్ని జయించేశావు నువ్వు, చాలా దివ్యమైన వ్యక్తి అని చెప్పి ఆయన ఆశీర్వదించేసి వెళ్ళిపోయారనమాట. తర్వాత మంత్రులు అడుగుతారు ఆయన్ని, శిబి చక్రవర్తిని, అవును రాజా ఇంత భయంకరమైనటువంటి దుఃఖాన్ని ఎందుకు తీసుకున్నావు నువ్వు ఈ దానం కోసము, ఒక బ్రాహ్మణు కోసం అంటే ఆయన చెప్తాడనమాట, నా హృదయము అది ఆ విధంగానే, నా హృదయం ఆ విధంగానే పనిచేస్తుంది, నేను దాని నుంచి పక్కకు తప్పుకోలేను, ఈ ధర్మ మార్గం నుంచి నేను తప్పుకోలేను. శాస్త్రాల్లో చెప్పినది అతిథిగా భక్తుడిగా ఓ బ్రాహ్మణుడిగా ఎవరినా వచ్చి ఏది అడిగినా ఇవ్వాలి అని చెప్పి శాస్త్రాల సూచన, దాని నుంచి నేను తప్పుకోలేను. అది నాకెంత బాధను కలిగించినా కానీ అతని పుత్రుని సంహరించడం చాలా గొప్ప బాధ అది, అయినా కానీ అతను ఏం చేశాడు, తనకు సిద్ధమైనాడు అన్నమాట. కాబట్టి దీని కోసం శిబి చక్రవర్తి అతను ఎటర్నల్ గా భగవంతుని యొక్క సన్నిధానం చేరుకుంటాడు అని చెప్పి నారదము చెప్తారు. అంటే ఆయన పూర్తిగా తన మనస వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందినాడు. చివరికి దానం ఎక్కడ తీసుకెళ్లాలంటే మనల్ని ఆత్మ నివేదనకు తీసుకెళ్లాలి. ఏదో దానం అనేది నేను దానం చేస్తే నాకు పుణ్యకర్మ వస్తుంది, ఆ పుణ్యకర్మ ద్వారా నేను భోగాలు అనుభవిస్తాను, అది కాదు. ఇంతకుముందు విషయాలు మనం చూస్తే అష్టకుడు గాని, పాత్రదాన గాని, వంశమాన గాని వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తున్నారు, స్వర్గలోకాలకు వెళ్తారు, మళ్ళీ ఏమవుతారు, చీనే పుణ్యం మట్టిలోక విశంతి, మళ్ళీ కింద పడుకుంటారు. మరి శిబి చక్రవర్తి అతని యొక్క ధ్యానం అనేది అహంకారంతో చేయడం లేదు, సర్వం భగవంతుందే. ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నా రాజ్యం గాని, నా సంపద గాని, నా కుటుంబం గాని, ఇదంతా భగవంతుని చేత నాకు ఇవ్వబడింది, కాబట్టి నేను భగవంతుని యొక్క నియమాలకే, నేను భగవంతుని యొక్క సేవకే నేను ఉపయోగిస్తాను, భగవంతుని యొక్క సేవలో నేను ఉపయోగిస్తాను, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు నేను చేస్తాను అని చెప్పి ఆయన చేస్తున్నాను. కాబట్టి ఇది ఈ దానం అనేది మనం అనుకోవచ్చు గృహస్థులు లేదంటే ఎవరో డబ్బులు ఉండేవాళ్ళు దానం చేయాలని, ప్రతి ఒక్కరూ దానం అంటే ఏమి, చివరికి దేని ఎక్కడికి వెళ్ళాలి, ఆత్మ నివేదన కోసం వెళ్ళాలి. ఎస్, సర్వము భగవంతుంది అని తెలుసుకుని భగవంతునికి ఇచ్చేసి ఈ యొక్క దొంగ భావన వదిలేసి, అంటే దొంగ భావన అంటే ఏమి, ఇదంతా నాది అనేసి, ఇదంతా భగవంతుంది, సర్వము భగవంతుంది అని చెప్పి గ్రహించి భగవంతునికి అర్పించి ఈ ఆత్మను కూడా భగవంతుని యొక్క సేవలో నియోగించడం నిజమైనటువంటి దానం యొక్క ప్రతిఫలం. తర్వాత తపస్సు, తపస్సు కోసం ఇవంతా ఉన్నాయి, ఏకాదశి వ్రతాలు, తర్వాత ఈ యొక్క రకరకాలటువంటి ఈ శారీరకంగా మానసికంగా అన్ని తపస్సులు ఉన్నాయన్నమాట. ఒకసారి ఏమైందంటే, మీరు వింటారు తెనాల రామలింగుడు గురించి, తెనాల రామలింగుడు ఆయన వెరీ గ్రేట్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. ఆయన ఏం చేశాడంటే శ్రీకృష్ణ దేవరాయలు ఒకరోజు పిలిచి మంత్రులకంతా కూడా, తెనాల రామలింగం కూడా ఉన్నాడనమాట అక్కడ, మీరు కుక్క తోకను నేరుగా చేయగలరా అని చెప్పి అడిగారు అనమాట. వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. అప్పుడు తెనాల రామలింగం నేను చేయగలను అని చెప్పాడు. మిగిలిన మంత్రులు కూడా ఏం చేయాలి అప్పుడు, నేను చేయాలని చెప్పాలి. కాబట్టి ఒక ఇంకొక ముగ్గురు మంత్రులను పిలిచి, తెనాల రామలింగం పిలిచి చిన్న కుక్క పిల్లల్ని ఇచ్చి దీన్ని మీరు స్ట్రైట్ గా చేయాలి అని చెప్పి, ఒక నెల టైం ఇస్తున్నాను మీరు నేరుగా చేయాలని చెప్పి. సరే, వీళ్ళు చిన్న కుక్క పిల్లని తీసుకెళ్లిపోయారు. ఒక మంత్రి ఏం చేశారంటే ఒక కుక్క తోకకి ఏం చేశాడు, ఒక కుక్క తోకకి ఒక రాయి కట్టేశారనమాట, పెద్ద రాయి కింద, అంటే ఏమది నేరుగా ఉంటుందన్నమాట. రాయి కట్టేస్తే ఏమవుతుంది, నేరుగా ఉంటుంది. ఇంకో మంత్రి ఏం చేశారంటే రెండు ఇనుప చెవులు తీసుకుని కుక్క తోకకి పెట్టి కట్టేశారనమాట స్ట్రైట్ గా. సరే, ఇంకొక మంత్రి ఏం చేశారంటే ఒక పెద్ద కర్ర తీసుకుని కుక్క తోక కట్టేశారనమాట. సరే, అంటే ఒక నెల పాటు కట్టేస్తే అది స్ట్రైట్ గా ఉంటుందని చెప్పి వాళ్ళ ఆలోచన అనమాట. మామూలుగా మనకి ఏదన్నా ఒక వస్తువుని మనం స్ట్రైట్ చేయాలంటే ఆ విధంగా కడితే సెట్ అయిపోతుంది అనమాట కొన్ని వస్తువులు. కుక్కతో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారని. మరి తెనాల రామకృష్ణ మాత్రం ఏం చేయడం లేదు, తోక గురించి ఏం పట్టించుకోవడం లేదు, ఆ కుక్కకి సమంగా ఆహారం పెట్టడం లేదు, ఫుల్ ఆహారం పెట్టడంలా దాన్ని బతికేదానికి మాత్రం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తున్నాడు. అంటే అది చచ్చిపోకుండా ఉండేదానికి పూర్తిగా ఆహారం ఇవ్వడంలా, ఒక్క రవ్వ జస్ట్ బతకాలంతే, అది ఒక రవ్వ ఆహారం అంతే, ఇంకేం చేయడం లేదు అనమాట. సరే, ఒక నెల తర్వాత అందరినీ రాజు చెప్పాడు, ఏ కుక్కలు తీసుకోరండి ఏం చెప్పాడనమాట. తెనాల రామలింగుడు మాత్రం పైనంతా ఈ కుక్కను మూసిపెట్టేశాడు, పెద్ద ఒక దుప్పటి కప్పేశాడు కుక్కకి, తీసుకొచ్చాడనమాట. మిగిలిన మంత్రులంతా కూడా నేరుగా తీసుకొచ్చారు కుక్క పిల్లల్ని, తీసుకొచ్చి రాయి కట్టిన వ్యక్తి రాయిని విప్పదీశారనమాట. తీస్తే టక్కని మళ్ళీ అది వంకర తిరిగిపోయింది అనమాట. తర్వాత ఇంకొక మంత్రి ఏం చేశాడు, రెండు దెబ్బలను తీశాడు. తీస్తే అది మళ్ళీ టింగ్ అని సొట్టబడిపోయింది అనమాట నెల తర్వాత కూడా. తర్వాత ఇంకో మంత్రి పెద్ద కర్ర కట్టినాడు, దాన్ని ఉరిదీసే ఉంది, అది మళ్ళీ టింగ్ అని తిరిగిపోయింది అనమాట. వీళ్ళకి ఏం మాటలు రాదా, ఏ తెనాలి రామలింగా నువ్వు చేసావా అని చెప్పాడు కదమ్మ. ఎస్ నేను చేశానమాట. తీ అని చెప్పాడు. తీస్తే దుప్పటి తీస్తే కుక్కతో ఒక స్ట్రైట్గా ఉంది అది. అయితే కుక్క ఇంక చచ్చిపోయేటట్టుంది, దానికి అది పడతా లేస్తా ఉందన్నమాట. అప్పుడు మంత్రులంతా అడిగారు అనమాట, ఏం ఇట్లా చేసావు నువ్వు, అది చచ్చిపోయేట్టుంది అనేసి. నేనేం చేయలేదు దానికి, నేను చంపలేదు దాన్ని. నేను చంపానా? చంపలా. దానికి బతికేదానికి ఆహారం ఇచ్చాను అంతే. అది ఆహారం లేక ఏమైపోయింది, బక్క చిక్కిపోయింది. ఆహారం లేకపోతే శరీరం అంతా ఏమైపోతుంది, కృషించుకుపోతుంది. తోక కూడా ఏమైపోయింది, ఆహారం లేక స్ట్రైట్గా అయిపోయింది అనమాట. అది దానికి ఫుడ్ పెట్టలే అతను. ఆహారం లేకపోతే ఏమవుతుంది, దానికి శక్తి లేదు, ఎండిపోయింది అనమాట. ఎండిపోయింది, తోకంతా ఎండిపోయి స్ట్రైట్గా అయిపోయింది అదనమాట. దాన్ని ఎట్లా కావాలో ఉంచుకోవచ్చు దాన్ని, అది నేరుగా ఉందనమాట. అప్పుడు తినడం చెప్పాడు, నేను నువ్వు తోకను స్ట్రైట్గా తేమనో చేశాను, అది చనిపోలేదు, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం అని చెప్పాడు కనమాట. దీనికి మనోళ్ళు ఏం చెప్తారంటే, ఈ తపస్సు ఈ మైండ్కి, ఈ మైండ్ కుక్కతో ఒక మాదిరి అనమాట. మనస్సు నువ్వు ఎంత చేసినా కానీ మళ్ళీ ఏమవుతుంది, నువ్వు ఎంత రాయి కట్టినా ఎంత దెబ్బలు కట్టినా అది మళ్ళీ ఏం చేస్తుంది, తింగని తిరిగేస్తుంది. కృష్ణుడి వైపు తిరగదు అది. దానికి ఏం చేయాలి, తెనాలి రామలింగ మాదిరి ఫుడ్ ఇవ్వకూడదు దానికి, దానికి ఆహారం ఇవ్వకూడదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నువ్వు ఆహారం ఇస్తూ ఉంటే ఆ తోక అట్లే ఉంటుంది, మైండ్ అట్లే ఉంటుంది. నువ్వు దానికి ఆహారం ఇవ్వకూడదు. దాన్ని ఏం చేయాలి, శరీరానికి ఆహారం ఇవ్వకుండానే మైండ్ కంట్రోల్ అయిపోతుంది. చూడండి మీరు ఈ ఏకాదశి రోజు నిర్జలు చేయండి, చూడండి నీ మైండ్ ఎట్లుంటుందో. ఎటువంటి ఇంద్రియ భోగాల మీద ఆలోచన ఉండనే ఉండదు కదా, స్ట్రైట్గా ఉంటుంది అది. కుక్కతో ఒక స్ట్రైట్ మాదిరి అనమాట. మళ్ళీ ఆహారం పడితే ఏమవుతుంది, మళ్ళీ వంక తిరిగిపోతుంది అనమాట. కాబట్టి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నువ్వు కుక్కతో కొన్ని వంకర చేయాలన్నా, స్ట్రైట్ చేయాలన్నా, నీ మైండ్ని కంట్రోల్ చేయాలన్నా ఫుడ్ పెట్టకూడదు. దీనికి శరీరానికి పెట్టకూడదు, మైండ్కి పెట్టకూడదు అనమాట. మైండ్ కంటే రకరకాల రెండు భౌతిక విషయాలు మనం ఇంకా ఆలోచించుకుంటూ ఉండే ముందుకి కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది చెప్తారనమాట, కొన్ని అప్రమాణికమైనటువంటి సాధువులు ఏం చెప్తుంటారంటే, సాధువులు కాదు వాళ్ళు, చీటర్స్. వాళ్ళు ఏం చెప్తుంటారంటే, నీకేదైనా ఆలోచన వచ్చింది, నీకేదైనా కోరుకుంది, దాన్ని తీసుకుండే అయిపోతుంది. అంటే ఇది ఆహారం పెట్టడం, ఇది వీలు కాదు. అది ఇప్పుడు అగ్నిలో మనం నూనె పోసే ముందుకి అగ్ని ఏమవుతుంది, ఇంకా ప్రజ్వలిస్తుంది. అది నూనె పోయకూడదు అంటే స్టాప్ చేసేయాలా. అట్లా ఈ మైండ్లో కోరికలు వచ్చే ముందుకు మనం తీర్చుకుంటూ ఉంటే ఏమవుతాయి, ఇంకా పెరుగుతూ వస్తాయి. కాబట్టి ఈ మనస్సుని, శరీరాన్ని, మనోవేగాన్ని, శరీర వేగాన్ని మనం కంట్రోల్ చేయాలంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే ఆహార నియమాల ద్వారా. ఏకాదశి వ్రతం చాలా పవర్ఫుల్ అనమాట. అదేం చేస్తుంది, స్ట్రైట్ చేస్తుంది మనసుని, కృష్ణుని వైపు లగ్నం చేస్తుంది అనమాట. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి. ఇక్కడ టైం లేదు, ఆల్రెడీ 9:30 అయిపోయింది. జస్ట్ ఈ యొక్క నిర్జల పాండవ నిర్జల ఏకాదశి అని చెప్పి అంటారు. ఇక్కడ చెప్పడం జరిగింది, వన్ హూ రీడ్స్ ఆర్ హియర్స్ ద గ్లోరీస్ ఆఫ్ ఏకాదశి విత్ డివోషన్ గోస్ బ్యాక్ టు గాడ్ హెడ్ వైకుంఠ. ఈరోజు ఏకాదశి చేస్తే చాలా పెద్ద ఫలితం ఉంది. అదే కాదు, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే ఏకాదశి మహాత్మ్యాన్ని వింటారో చదువుతారో వారు భగవద్ధామానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి, నిద్రపోకుండా. జస్ట్ నేను చదువుతా వస్తాను, వినండి. ద డిస్క్రిప్షన్ ఆఫ్ నిర్జల ఏకాదశి విచ్ అకర్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే జూన్ ఈజ్ ఫౌండ్ ఇన్ బ్రహ్మ వైవర్త పురాణ ఇన్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ వ్యాస అండ్ భీష్మ. ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ యొక్క నిర్జల ఏకాదశి గురించి వివరించి ఉన్నారనమాట. నిర్జల ఏకాదశి గురించి వింటే ఏమవుతుంది, వైకుంఠానికి వెళ్తాం. జాగ్రత్తగా వినండి, నిద్రపోద్దండి. వన్స్ భీమసేన ద యంగర్ బ్రదర్ ఆఫ్ యుధిష్ఠిర ఎంక్వైర్డ్ ఫ్రమ్ ద గ్రేట్ సేజ్ శ్రీల వ్యాసదేవ, ఓ మోస్ట్ లర్నర్డ్ అండ్ వర్షిపబుల్ గ్రాండ్ ఫాదర్, ప్లీజ్ హియర్ మై రిక్వెస్ట్. మై ఎల్డర్ బ్రదర్ యుధిష్ఠిర, మదర్ కుంతిదేవి, బ్రదర్స్ అర్జున, నకుల అండ్ సహదేవ అండ్ ద్రౌపది do not eat anything on the day of ekadashi. They especially Yudhishthira always tell me that I should also fast on ekadashi, but I always tell them that I know that to fast on ekadashi is a injunction of the scriptures. I cannot bear my hunger and therefore
ఐ ఆమ్ అనేబుల్ టు ఫాస్ట్. ఇక్కడ భీమసేన చెప్తున్నంటే, ఓ తాతగారు, వ్యాసదేవుడు వచ్చి తాత అవుతాడు భీమసేనునికి, నేను మా కుటుంబ సభ్యులంతా కూడా ధర్మరాజు కానీ, కుంతిమాత కానీ, ద్రౌపది కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుని అందరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. నాకు యుధిష్ఠిరు మహారాజ్ ఎప్పుడు చెప్తుంటాడు నువ్వు ఏకాదశి ఉపవాసం ఉండవు అని, అయితే నా వల్ల కావడం లేదు, నేను ఉండలేకపోతున్నాను అని చెప్తున్నాను అన్నమాట. ఐ కెన్ గివ్ ఇన్ చారిటీ యాజ్ పర్ మై కెపాసిటీ, ఐ కెన్ వర్షిప్ లార్డ్ కేశవ విత్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బట్ ఐ కెనాట్ ఫాస్ట్. సో ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ మీ హౌ కెన్ ఐ ఒబ్టైన్ ద రిజల్ట్ ఆఫ్ ఏకాదశి వితౌట్ ఫాస్టింగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను దానం ఎంతైనా చేసేస్తా, పూజలు ఎంతసేపైనా పూజ చేస్తా, అయితే ఏకాదశి మాత్రం చేయలేను. మీరేం చేయాలంటే ఉపవాసం ఉండకుండా ఏకాదశి ఫలితం ఎట్లా చెప్పు అంటున్నాను. మెడిసిన్ తీసుకోకుండా రోగం నయం అయిపోవాలి ఎట్లా చెప్పు అని చెప్తున్నాడు. ఇదే అనమాట, ఇప్పుడు మందు తీసుకోకుండానే రోగం నయం కావాలి. ఇది వచ్చిందనమాట భీమసేనకి వచ్చింది. ఆన్ హీరింగ్ దీస్ వర్డ్స్ భీమసేన, శ్రీ వ్యాసదేవ సెడ్, ఓ భీమ, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద హెవెన్లీ ప్లానెట్స్ అండ్ వైకుంఠ అండ్ అవాయిడ్ ద హెలిష్ ప్లానెట్స్, దెన్ యూ మస్ట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఈటింగ్ ఆన్ బోత్ ద ఏకాదశి ఆఫ్ ఈచ్ మంత్. ఏనేం చెప్తున్నాడు, నువ్వు నిజంగా వైకుంఠాన్ని పోవాలంటే, నరకలోకాన్ని పోకూడదంటే నువ్వు ఉపవాసం ఉండాల్సిందే ఏం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఓ వ్యాసదేవ, ఉపవాసం లేకుండా ఎట్లా ఏకాదశి ఫలితం కావాలని ఏం చెప్తున్నాడు అనమాట. భీమ సెడ్, ఓ గ్రేట్ సేజ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు అబ్జర్వ్ ఫాస్ట్ ఆన్ 24 ఏకాదశిస్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద లార్డ్, వాట్ టు స్పీక్ ఆఫ్ ఫాస్టింగ్ డే అండ్ నైట్. ఐ కెనాట్ ఈవెన్ టాలరేట్ మై హంగర్ ఫర్ ఈవెన్ ఏ మూమెంట్. ద ఫైర్ ఆఫ్ హంగర్ నోన్ యాజ్ బ్రుకా ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ విత్ మై స్టమక్ అండ్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఓన్లీ బై వెరోషియస్ ఈటింగ్, బట్ విత్ గ్రేట్ ఎండెవర్ ఐ కెన్ ఫాస్ట్ ఓన్లీ వన్ డే ఇన్ ఏ ఇయర్. Therefore, please instruct me about a vow that I can follow to attain auspiciousness both in this life and the next. Enan cheptunnanante, oh Vasudeva, nenu oka kshanam kuda nenu aakalni adupulo unchukolenu, atuvantidi 24 ekadashalni e vidhanga cheyagalutanu, na valla kaadu, naa daggara unnatundi naa udaramlo unnatundi bruka ee agni ento balamaindi, oka kshana kaalam kuda nenu aaharam lekunna unlenu kabatti ఒక ఏకాదశిని అయితే నేను పాటించగలుగుతాను. కాబట్టి అన్ని ఏకాదశుల యొక్క ఫలితం వచ్చేటట్లు ఒక ఏకాదశి నేను పాటిస్తాను, దయవుంచి ఆ ఏకాదశి ఏ ఏకాదశి చెప్పండి అని చెప్తున్నాను. శ్రీ వ్యాసదేవ సెడ్, ఓ కింగ్, యూ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ ఫ్రమ్ మీ అబౌట్ ద వేదిక్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అండ్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నాట్ ఎవ్రీవన్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫాలోయింగ్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేర్ ఫోర్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఏ సబ్లైమ్ మెథడ్ బై విచ్ యూ కెన్ అచీవ్ గ్రేట్ రిజల్ట్స్. దిస్ method is the essence of all the puranas. Anyone who observe the ekadashi of waxing and waning moons by fasting never goes to hell. In cheptunadu malli bhimuniki, o bhima, nu na dikini chinno neem nibandalni vinnavu, aa kaligamlo avanni paatiche janala kashtam, aithe evaroite ee ekadashini paatistaro vallu tappanisariga naragalokaniki vellaru, vallakanni shubham jarugutundi ani cheptunadu. Hearing Vasudeva swears that strongest warrior Bhimasena became frightened and shivered like a leaf on a banyan tree and said, oh grandfather, what should I do? I am totally unable to fast twice a month throughout the year. Therefore, my lord, kindly instruct me about one vow that awards the most merit and how to observing it I can achieve all the benefits. ఇది వినేసిన తర్వాత ఇంకా మనకిపోతున్నాడు భీముడు. ఈయనేం చెప్తున్నాడు, వ్యాసుడు తప్పనిసరిగా ఏకాదశి పాటించాలంటున్నాడు, ఈయన ఏకాదశి పాటించుకుని ఎట్లా ఫలితం పొందాలని ఈయన అంటున్నాడు అనమాట. కాబట్టి చివరికి ఈయన సరెండర్ అయిపోయినాడు, నేను ఒక ఏకాదశి పాటిస్తాను, నేను అన్ని ఏకాదశిని పాటించలేను, దయవుంచి నాకు చెప్పు అని చెప్తున్నాను. దెన్ శ్రీ వ్యాసదేవ రిప్లైడ్, ద ఏకాదశి విచ్ అకర్స్ డ్యూరింగ్ ద వ్యాక్సిన్ మూన్ ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ డ్యూరింగ్ ద సన్స్ ప్రజెన్స్ ఇన్ దేర్ జేమిని ఋషి ఈజ్ కాల్డ్ నిర్జల ఏకాదశి. One should observe total fast even from drinking water in this ekadashi. On this day one should perform achamana for purification by drinking that amount of water in which single mustard seed or drop of a gold can be immersed. In cheptunnaru anamata Vasudeva, ee ika May June lo chetuvanti nirjala ekadashi undi, deenni poorthiga nirjala cheyali. నీకు అన్ని ఏకాదశుల ఫలితం రావాలంటే భీమునికి చెప్తున్నాడనమాట, మనకు కాదు. మనం అన్ని ఏకాదశులు చేస్తూ
ఈ ఏకాదశిని పాటిస్తే అన్ని ఏకాదశిల ఫలితం వస్తుంది. దీన్ని చేయడం వల్ల మళ్ళీ అన్ని ఏకాదశి ఫలితం కూడా డబుల్ బెనిఫిట్ అనమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఈ జూన్లో వచ్చేటువంటిది ఆ ఏకాదశి పూర్తి నిద్రలో ఉపవాసం ఉండాలి. ఈవెన్ ఆచమనానికి కూడా ఒక ఆవగింజ ఎంతవుతే పడుతుందో అంత మాత్రం నీటిని మాత్రమే తీసుకోవాలి. ఆచమనం అని చెప్పేసి మూడు సార్లు పూర్తిగా తాగేసేది కాదనమాట. మామూలుగా దోశల్లో నీళ్లు ఫుల్గా పడతాయి, హాఫ్ గ్లాస్ పడుతుంది అనమాట. హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకుని ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నమః మన మూడు సార్లు తాగేస్తే అయిపోయింది ఇంకా. కాబట్టి ఇట్లా కూడా చేస్తారని చెప్పి ఈయన చెప్తున్నాడు, ఆవగింజంత నీళ్లు తీసుకోవాలని చెప్తున్నాడు. తీసుకుని ఆచమనం చేసుకోవాలి. అంటే అది నాలుగు కూడా తడవదు అనమాట. వన్ షుడ్ ప్లేస్ ద సెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ హిస్ పామ్ హెల్డ్ ఇన్ సచ్ ఎ వే హ్యాస్ టు రిజెంబుల్ ఏ కౌస్ ఇయర్. If one drinks more or less water than this, it will be amount of drinking a wine. Evarunna gaani vratam chestu ee aavaginjanta nilikante ekku daagite vallu em daginattu lekka ikkada cheptunnaru madhyapanam sevinchinatle anta vratam chestu ekku nittini ganta daginatlaite nijjalu nenu chestanu ani cheppi aachamaniki moodu glasulu nillu daagesaru anko madhyam sevinchinatle. One must not eat anything at all on this ekadasi, otherwise this vow will be broken. Inge aahara padarthalni teeskogurdu neetini kuda aachamananiki aavaginjanta nil teeskovali etuvanti aaharanni teeskogurdu appudu edana aaharam teeskunte aa vrata bangam ayipothundi anamata. One should not drink even water from the amount of sunrise from the day of ekadasi until the sunrise on the day of dwadasi. In this way, if one strictly observe this ekadasi without drinking water, then he can attain the results of observing all the ekadasis of the year. ఇక్కడ ఏం చెప్తున్నట్టు సూర్యోదయం నుంచి ఏకాదశి రోజు సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు ఎటువంటి నీటిని తీసుకోకుండా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా పూర్తిగా భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే జపిస్తూ ఉన్నట్లయితే సంవత్సరంలో ఉన్నటువంటి 24 ఏకాదశుల యొక్క ఫలితం వచ్చేస్తుంది. వెరీ వెరీ స్పెషల్ మెడిసిన్ అనమాట. ఇన్ ద అర్లీ మార్నింగ్ ఆన్ ద డే ఆఫ్ ద్వాదశి వన్ షుడ్ టేక్ బాత్ అండ్ గివ్ గోల్డ్ అండ్ వాటర్ ఇన్ ఛారిటీ టు బ్రాహ్మణ. దేర్ ఆఫ్టర్ ద ఫాలోవర్ షుడ్ గ్లాడ్లీ ఈట్ విత్ ద బ్రాహ్మణస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దానం కూడా చేయమంటున్నారు. బంగారం కావచ్చు, వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా ఆహారాన్ని కావచ్చు, ద్వాదశి రోజు ఆహారం మీద కూడా. అదే సమయంలో భక్తుల సమూహంలో మనం ప్రసాదాన్ని కూడా స్వీకరించమంటున్నాం. ద్వాదశి రోజు ఆహారాన్ని, తర్వాత ధాన్యాన్ని మనం దానం ఇచ్చిన తర్వాత భగవంతుని భక్తులతో పాటు భగవంతునికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని అందరితో కలిసి ప్రసాదాన్ని తీసుకోమని చెప్తున్నారు ద్వాదశి రోజు. ఓ భీమసేన, నౌ ప్లీజ్ హియర్ అబౌట్ ద పైటీ వన్ అకుమిలేట్ బై అబ్జర్వింగ్ దిస్ ఏకాదశి. By following this ekadasi, one can achieve the results of following all the ekadasi throughout the year. ee ekadasi padinchina valla samasthram undi ekadasi vratalanu anni ekadasi vratalanu chesina phalitam vastundi. Once Lord Vishnu, who holds a conch disc club and a lotus flower in his hand, told me, if a person gives up all varieties of religion or the sun unto me and follows this nijjala ekadasi which is very dear to me, he is certainly relieved of all simple reactions. One cannot attain the supreme destruction by giving wealth in charity or attain any benefit by following other rules and regulations in Kali Yuga. ఒకసారి వ్యాసదేవునికి సాక్షాత్తు భగవంతుడు విష్ణువే చెప్తున్నారనమాట, అన్ని ధర్మాలను వదిలి నాకు శరణాగతి పొంది నా యొక్క నామ సంకీర్తన చేస్తూ ఈ యొక్క నిజల ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ అన్ని పాపాలని తొలగించబడతాయి, వాళ్ళు నా ధామానికి చేరుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వేదిక్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బిన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ కలి విచ్ ఈజ్ పొల్యూటెడ్ విత్ వేరియస్ ఫాల్ట్స్. ఓ సన్ ఆఫ్ వాయు, వాట్ మోర్ కెన్ ఐ టెల్ యూ? ఈటింగ్ ఈజ్ యాక్చువల్లీ ప్రొహిబిటెడ్ ఆన్ ఆల్ ద ఏకాదశిస్ అండ్ ఈవెన్ ద డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఆన్ నిర్జల ఏకాదశి. బై అబ్జర్వింగ్ దిస్ ఏకాదశి వన్ అచీవ్స్ ద పైటీ ఆఫ్ విజిటింగ్ ఆల్ ద హోలీ ప్లేసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని ఏకాదశుల్లో ఆహారాన్ని తీసుకునేది అంగీకరించడం లేదు. ఈ నిర్జల ఏకాదశి రోజు ఆహారమే కాదు నీటిని కూడా తీసుకోకూడదు. ఈ నిర్జల ఏకాదశి కానీ ఆచరించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పవిత్ర పుణ్యస్థలాన్ని దర్శించినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ సచ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ అప్రోచ్డ్ బై ఫెరియస్ లుకింగ్ యమదూతాస్ whether he is approached by the divine looking Vishnu Dutas to be transformed to the abode of Vishnu. ఇటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు యమదూతలు రారు, ఎంతో భయంకరమైన యమదూతలు రారన్నమాట. ఎంతో దివ్యమైనటువంటి, ఎంతో అందమైనటువంటి, కాంతిమయమైనటువంటి విష్ణుదూతలు వస్తారన్నమాట వాళ్ళని భగవంతుని ధామానికి. ఇఫ్ వన్ గివ్స్ వాటర్ అండ్ కౌస్ ఇన్ చారిటీ ఆఫ్టర్ అబ్జర్వింగ్ దిస్ ఏకాదశి, దెన్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ సింపుల్ రియాక్షన్స్. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తర్వాత నీటిని కానీ గోవులు కానీ దానంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్ని పాపాలు కూడా పోతాయని చెప్పి చెప్తున్నాను. When the other Pandavas heard about the glories of this Ekadasi, they resolved to observe it. From that day onwards, Bhimasena began observing this Nirjala Ekadasi, which becomes famous as Pandava Nirjala or Bhimasena Ekadasi. By following this Ekadasi, simple activities as huge as Sumeru or Mandara Mountain are at once burnt to ashes. ఇది విని తర్వాత ఈ యొక్క ఏకాదశి మహాత్మాన్ని వ్యాసం దగ్గర నుంచి పాండవులందరూ కూడా ఏకాదశిని పాటించడం ప్రారంభించినారు, భీమసేన కూడా దీన్ని ప్రారంభించినారు. అందుకే దీన్ని పాండవ నిర్జల ఏకాదశి, భీమసేన నిర్జల ఏకాదశి అంటారు. మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది సుమేరు, మేరు పర్వతం అంటే అది అదే మెయిన్ పిల్లర్ అనమాట. అన్ని లోకాలని మేరు పర్వతానికి ఒకవైపు సూర్యునికి వచ్చి, సూర్యునికి వచ్చి ఒకే చక్రం ఉంటుంది రథానికి. ఒకవైపు ఇరుసు అంటారు కదా, మధ్యలో ఇరుసు అంటారు. ఒకవైపు మేరు పర్వతానికి బంధించబడి ఉంది సూర్యుని యొక్క రథం, ఇంకో వైపు ధ్రువలోకానికి బంధించబడి ఉంది. అంటే సూర్యుని యొక్క రథానికి ఆధారం అంటే మేరు పర్వతం ఎంత పెద్దది ఊహించుకోండి. మేరు పర్వతానికి పై భాగాన బ్రహ్మపురి ఉంది, మేరు పర్వతం టాప్ అంటే అది ఎంతో పెద్దది మేరు పర్వతం అనేది. అంత ఎత్తైనటువంటి పాపాలైనా కానీ ఇప్పుడు హిమాలయ పర్వతాలు చూస్తేనే మనకు ఆశ్చర్యమైపోతుంది ఎంత పెద్దది అంటాము. అట్లా హిమాలయ పర్వతాలు ఒక చిన్న చిన్న పుట్టగొడుగుల మాదిర ఈ మేరు పర్వతం దగ్గర, అంత పెద్దది మేరు పర్వతం, సుమేరు అంటారనమాట. చాలా పెద్దది అది, అన్ని లోకాలు కూడా దాని కింద పాదాల మాదిరి ఉన్నాయన్నమాట. అంత పెద్దది, అంత పెద్ద పాపాలైనా కానీ, అంత ఎత్తైన పాపాలైనా ఏమవుతాయంట, ఈ ఏకాదశిని ఆచరిస్తే మొత్తము కరిగిపోతాయంట, కాలిపోతాయంట. ఓ కింగ్, లార్డ్ కృష్ణ హాజ్ డిక్లేర్డ్ దట్ ఎనీ పైస్ యాక్టివిటీస్ సచ్ యాజ్ టేకింగ్ బాత్ ఇన్ ద హోలీ ప్లేసెస్, గివింగ్ చారిటీ, చాంటింగ్ వేదిక మంత్రాస్ అండ్ పర్ఫార్మింగ్ సాక్రిఫైజెస్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ దిస్ నిర్జల ఏకాదశి, దే బికమ్ ఇన్యాక్సెసిబుల్. అంటే ఎవరైతే ఈ మంచి కార్యాలంతా చేస్తారో, ఈ భగవంతుని యొక్క నామ సంకీర్తన, భగవద్గీత, భాగవతం చదవటము, ఏ చేసినా గానీ అవి ఎంతో సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి నిర్జల ఏకాదశి రోజు. వన్ హూ రీడ్స్ ఆర్ హియర్స్ ద గ్లోరీస్ ఆఫ్ దిస్ ఏకాదశి విత్ డివోషన్ గోస్ బ్యాక్ టు ద అబోర్డ్ ఆఫ్ వైకుంఠ. రిజల్ట్స్ వన్ అటైన్స్ బై అబ్జర్వింగ్ ద వవ్ ఆఫ్ విత్ పతి సంథింగ్ ఆఫరింగ్ ఒబిజెన్సెస్ టు ద ఫోర్ ఫాదర్స్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్ is attained simply by hearing the glories of this ekadasi. Inka ikkada cheptunnaru anamata ee ekadasi ee oka mahatya ninte kuda ento goppa palitanni manamu pondutamu ani cheppi kabatti idi sanam adbhutamaina avakasam yagna dana tapa. Tapa anedi ee oka ekadasi tapas kinda vastund anamata. Kabatti dintlo idi Chaitanya Mahaprabhu cheppanu anamata bhakti ki ఈ ఏకాదశి అనేది తల్లిదండ్రులు అని చెప్పి. కాబట్టి ఈరోజు మనకు స్పెషల్ కృప ఎక్కువగా భగవంతుని యొక్క నామాన్ని జపించడము, కాబట్టి ఎక్కువగా ఈ యొక్క శారీరకమైన విషయాన్ని పక్కన పెట్టి భగవంతుని మీద లగ్నం చేయడం. ఈ విధంగా చేసినట్లయితే మనిషి పవిత్రమవుతాడనమాట, మానవ జన్మ పవిత్రమవుతుంది, భగవంతునికి మనము దగ్గర అవుతాం. హరే కృష్ణ. టైం లేదు ప్రశ్నలకి. గణధరా శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి దాని గౌరవ ప్రేమానందం.